కాస్మిక్ ప్రయత్నం ఇంకొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కాస్మిక్ ఫైర్ అనేది ఒక అనంతమైన సబ్జెక్ట్, అంటే ఇన్ఫినిట్, అయిపోతుంది అనడానికి ఏం లేదు. భగవంతుడు అంటే ఏడో అగ్ని అన్న అంతే. భగవంతుడి సంకల్పం అంటే అగ్ని. కాబట్టి భగవంతుడి సంకల్పం అయిపోయిందంటే ఏమవుతుందంటే ఈ సృష్టి మొత్తం వెనక్కిడిపోతుంది. మనం ఎవరు ఉన్నాం, గాలి వదులుతున్నంతసేపు ఈ సృష్టి ఉంటుంది. గాలి ఎప్పుడైతే ఆయన లోపల చూపిస్తాడు, ఎప్పుడైతే గాలిని భగవంతుడు వెనక్కి తీసేసుకుంటాడో అప్పుడు ప్రళయం మొదలవుతుంది. పూర్తి వాళ్ళు ఫీల్ చేసుకుంటే మనం అందరం మాయమైపోతాం. అలాగే అగ్ని అనేది సృష్టి ఉన్నంత నుంచి ఉంటూనే ఉంటుంది, అనాది అనమాట. ఆ సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది, అనాది అంతం లేకుండా అలా ఉంటూనే ఉంటుంది. దీంట్లో ఇవాళ మనం ఈ అగ్ని అసలు ఏం చేస్తాడు వ్యక్తికి. అగ్ని అంటే పరమాత్మ యొక్క సంకల్పము. ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క సంకల్పంతో మనల్ని జోడించబడతాం, మనం జోడించబడతాం అంటే అర్థమేంటి? ఇక్కడ మళ్ళీ కొంచెం వెనక్కి ముందుగా ఉన్నట్టుగా ఉంటుంది సబ్జెక్టు. దీంట్లో ఎంత క్లారిటీ ఉంటే మనం అగ్ని గురించి అంత బాగా అర్థం చేసుకోగలం. అదేంటంటే, మనం ప్రతి ఒక్కడము జీవులము, మనకు శరీరం ఉన్నది, మనకు ప్రాణం ఉన్నది, మనకు మనస్సు ఉన్నది. కాబట్టి జీవుడనైన ప్రతి మనిషికి కూడా, జీవుడైన ప్రతి మనిషికి మనస్సు, ప్రాణము, శరీరము ఉంటాయి. వాడు జీవుడు, వాడికి మనస్సు, వాడికి ప్రాణము, వాడికి శరీరం. అంతే తప్ప నేను శరీరం, నాకు ప్రాణం ఉంది, నాకు మనస్సు ఉంది, నాకు ఆత్మ ఉంది, అలా తప్పు. ఇటు నుంచి అటు అనకూడదు, అటు నుంచి ఇటు అన్నాను. అలాంటప్పుడు జీవుడ ఎవరైతే జీవుడో వాడు ఏం చేయాలంటే, వాడు పరమాత్మ సంకల్పానికి తన్ను తాను సమర్పించుకోవాలి. వాడికంటే వేరే ఒక ప్రోగ్రాం ఉండకూడదు. గురువు గారు చెప్తే చేస్తాను, లేకపోతే చెయ్యి నేను అని ప్రతి వారు వాళ్ళ గురువుకి దాన్ని ఆపాదిస్తారు. ఎంతటి వాడైనా సరే మా గురువు అయ్యి అవుతుంది అన్నారు కాబట్టి అయ్యింది అంటారు. వాళ్ళకి నిజంగా శక్తి ఉన్నా కూడా అక్కడ ఏమవుతుందంటే, జీవుడు దేవుడితోటి ఒకటవుతాడు. జీవుడు దేవుడు ఇద్దరు ఉండదు, దేవుడు ఉంటాడు అంటే. మనం కూడా ఆ స్థితిని సాధన ద్వారా సాధించవచ్చు. అలాంటి సాధన ద్వారా సాధించడానికి ముందర మనం ఏది సాధించాలో దాని గురించి కొంత తెలుసుకోకుండా ఏమి చేయలేము కదా. సపోజ్ మనం ఇంజనీరింగ్ చదవాలి, దాంట్లో బోర్డు ఉన్నాయి. ఇంజనీరింగ్లో సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, అవి ఎప్పటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఐటీ ఉంది, కంప్యూటర్స్ ఉంది, ఇంకా ఏవో ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, అదే ఇంకా కాంబినేషన్ ఉంటాయి. అందుకని మొదట అసలు ఏవి మనం గోల్ ఏంటి మనం అనుకుంటే, మన గోల్ అందరూ కూడా జీవుడనైనా నేను దేవుడితోటి అనుసంధానం అవటమే. ఆ దేవుడికి కొన్ని వ్యక్తమైనప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తమైనప్పుడు ఉన్న లక్షణాలు ఏంటి? దాంట్లో మొదటిది సత్యం, తర్వాత జ్ఞానం, తర్వాత ఆనందం. ఇది చెప్పుకున్నాం కదా. చెప్పుకుంటే వచ్చిందా అంటే చెప్పుకుంటే ఏమి రాదు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటామంటే దానివల్ల ఏమవుతుందంటే స్థిరపడుతుంది మనసులో మనకు కొంత అభిప్రాయం. దాన్ని బేస్ చేసుకుని మనం సాధన చేసుకోవచ్చు. సత్యం, సత్యానికి ఏమైనా డెఫినేషన్ ఇచ్చిందా వేదం డెఫినేషన్ అంటే, సత్యం ఈ భగవంతుడి గురించి చెప్తూ, సత్యం వృతం బృహత్. భగవంతుడు ఎప్పుడు సత్యము, అంటే సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేదనే. ఎప్పుడు దానికి ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు లేడు, ఇప్పుడు ఉంటాడు అలా కాదు. ఆల్వేజ్ ఇట్ ఈజ్, ఆల్వేజ్ ఇట్ వాజ్, ఇజ్, విల్, ఇలాంటివి ఉండవు అక్కడ. ఈ టెన్స్లు ఏమి ఉండవు అక్కడ. ఓన్లీ వన్ ప్రజెంట్ నౌ, ఎటర్నల్ నౌ అంటారు మాస్టర్, ఎటర్నల్ నౌ అనమాట భగవంతుడు. సత్యం వృతం బృహత్. ఈ సత్యం వృతం బృహత్లో సత్యం అంటే చెప్పుకున్నాం, సర్వకాల సర్వావస్థల యందు నిత్య నూతనంగా సనాతనంగా ఆది మధ్యాంత రహితమైన ఏ మహాతేజస్సు ఉందో అది. అలాగే ధ్యానం చేసుకోవాలి. అలాంటి మహాతేజస్సు ఆది మధ్యాంత రహితము, సాగు పుట్టుక లేనిది, కర్మ గుణము ఇలాంటివి లేనిది, నో అట్రిబ్యూట్స్, నో క్వాలిటీస్, నథింగ్, నిరంజనం, ఎక్ నిరంజన్. అలాంటి మహాతేజస్సు ఉంది. ఆ మహాతేజస్సు ఎలాంటిదంటే బృహత్, అంటే అంతగా వ్యాపించి ఉన్నది, చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. మనం అలా చూసామనుకోండి, పెద్ద కొండకేసి చూడలేనంత ఎత్తుకి ఇలా కళ్ళు బయటెత్తి పెట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఊరికి. ఇలా అలాగా మనం మనకు అందంది అనమాట వాస్ట్. అలాగే ఇట్ అదే ఎప్పుడు రైట్, దాన్ని ఎప్పుడు తప్పు ఉండదు దాంట్లో. ఆల్వేజ్ ఇట్ ఈస్ రైట్. అంటే కొన్ని చోట్ల మనం కొన్ని చేసామనుకోండి, ఫలితాలు ఎలా వస్తాయి? ఒక్కొక్కప్పుడు రైట్గా రావచ్చు, ఒకటి రాంగ్గా రావచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ రైట్, నో రాంగ్. ఎప్పుడు పొరపాటు అనేది జరగదు, ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈ స్థితిలో ఉండి ఒక వ్యక్తి మాట్లాడారనుకోండి, అప్పుడు వాళ్ళ మాటలను అనుసరించి, వాళ్ళ భావాన్ని అనుసరించి ఫలితం వచ్చేస్తుంది అని చెప్తారు. భావం వాక్కుని, భావం వాక్కు వెంట నడిచి అది అయిపోతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో చాలా చోట్ల చాలా చాలా జరుగుతూ ఉంటాయి. నాకు గుర్తున్నది ఒకటి చెప్తాను, ఏంటంటే ఒకరోజు శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అలా గుమ్మంలో కుర్చీ వేసుకుని, పడ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నట్ట. ఆయన ఎదురుకుండా ఒక 65 ఏళ్ళ 70 ఏళ్ళ ఒక పండు ముదుసలి ఆ బ్రాహ్మణుడు వెళ్తున్నారు. నమస్కారం శాస్త్రి గారు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు, సుపుత్రి భవ కాదు పుత్రి కాదు పుత్రుడే, పుత్రుడు కలుగుతాడు నీకు అని ఆశీర్వదించారు. ఆ ముసలాయనికి కొంచెం ఇబ్బంది కలిగింది, ఏంటి శాస్త్రి గారు చూడకుండా నన్ను పుత్రుడు కలుగుతారని ఆశీర్వదించారు, నేను ఎవరనుకుంటున్నారు అంటే, అప్పుడు ఆయన పేపర్ తీసి చూసి, నేను అనలేదు నాలో నుంచి వచ్చింది, అయిపోతుంది వెళ్ళు ఇంటికి అంటాడు. వాళ్ళ ఆవిడకి 60 ఏళ్ళు ఇంకా ఎక్కువ, వాళ్ళు అసలు అర్థం కాదు ఈయన మాటకి. కానీ సరిగ్గా 12 నెలలు అయ్యే లోపల, అదే 10 నెలలు దాటిన తర్వాత నిజంగా మగబిడ్డను తీసుకొచ్చి శాస్త్రి గారి దగ్గర చూపించి, ఆ రోజు మీరు అన్నారు నేను నమ్మలేదు నిజమైంది మాట, అది నేను అనలేదని చెప్తున్నా కదా అంట. అంటే ఋతము అంటే మనం ఆ స్థితిలో, ఆ చైతన్య స్థాయిలో ఉండే ఒక మాట అంటే ఆ మాట అయిపోతుంది. అలాంటి సత్యం ఋతం బృహత్ అలా అర్థం చేసుకోవాలి అగ్నిని. అగ్నిని ఎలా అర్థం చేసుకోవాలి, సత్యం సత్యం పరమాత్మను ఒకడే. కాబట్టి అగ్ని విడిగా మళ్ళీ అగ్ని ఒకటి దేవుడు ఒకటి. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుదే అని చెప్పి సంధ్యాదీపానికి నమస్కారం పెడతాం మనం. ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం, మృతతత్వం నుంచి అమృతత్వం వైపు మమ్మల్ని నడిపించు, మృత్యోర్మాం అమృతంగమయ, మృత్యోర్మాం అమృతంగమయ, మమ్మల్ని అందరినీ కూడా మృత్యు అనే స్థితి నుంచి అమృతం అనే స్థితికి నడిపించు అని అడుగుతాం. అలాంటి స్థితి దేనివల్ల వస్తుంది, ఆ అమృతతత్వం దేనివల్ల సిద్ధిస్తుంది అంటే సత్యం వల్లనే. సత్యం అనే ఒక మార్గం ఉంది, ద ట్రూ పాత్, ట్రూత్ పాత్, లేకపోతే ద పాత్ ఆఫ్ ది ట్రూత్, అది సత్య పదం. దానివల్ల మాత్రమే ఒక వ్యక్తి అమృతత్వాన్ని పొందగలడు. అంటే ఏంటి, భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. సన్మార్గం అంటే సత్పథము అనమాట. సత్పథము అంటే మంచి పదము, మంచి మార్గము. మంచిది ఏంటి, భగవంతుడి సృష్టి వర్తానికి మంచి. సన్మార్గము అంటే సత్ అని ఏదైతే చెప్తున్నామో, సత్యము అనేది ఏదైతే చెప్తున్నామో ఆ సత్యం వైపు నడిపించు. రామాయణము అంటే ఏంటి చెప్తున్నాము, రాముని వైపు నడిపించేది. రామ అయనము దక్షిణ అయనము దక్షిణం వైపు నడిపించేది, ఉత్తర అయనము ఉత్తరం వైపు నడిపించేది, రామ అయనము రామాయణము. అలాగే మనం సత్యాయనము అనమాట, సత్యం వైపు నడిపించేది సత్య పదము. మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం అంటున్నప్పుడు మనం ఇప్పుడు బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడాలని ఎందుకు అడుగుతున్నాం అంటే, లోవర్ మైండ్ ఏదైతే ఉందో దాని కోరి దాన్ని కోరికలు మన యొక్క ఆకాంక్షలు ఇవన్నీ కూడా కట్టిపడేస్తాయి కిందకి. దాన్ని ఏదైతే కట్టిపడేస్తుందో ఆ లోవర్ మైండ్ వాటిల్నే ఆలోచిస్తుంది, అవి ఎలా సాధించాలి, అవి ఎలాగ సంపాదించుకోవాలి, వాటిని ఎలాగ మనం ఎక్కువ మన పట్టు అంటే నలుగురిలోనూ మనం గొప్పవాళ్ళు అనిపించుకోవడం, ఇలాంటి పోటీ తత్వం ఇలాంటివన్నీ లోవర్ మైండ్కి సంబంధించిన విభాగాలు. దాన్ని బుద్ధి ఏం చేస్తుంది, పాటిస్తుంది అంతే తప్ప బుద్ధి చెప్పాలి దానికి, నువ్వు ఇలా ఉండకూడదు బాబు ఇలా ఉండాలని. అలా చెప్పకుండా బుద్ధి ఏం చేస్తుంది అంటే సన్మార్గం వైపు కాకుండా ఈ పదార్థ మార్గం వైపు పయనిస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రంలో ఈ లోవర్ మైండ్కి చిక్కుకుపోయిన బుద్ధిని విడగొట్టి హయ్యర్ మైండ్ వైపు ఇంకా పైనకి వెళ్ళటానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనం ధ్యానం చేసుకోవటంలో ఏమవుతుందంటే, బుద్ధి ఎప్పుడైతే లోవర్ మైండ్ ట్రయాంగిల్స్ నుంచి ఆ క్లచెస్ నుంచి విడిపోయిందో అప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అదేంటి, ఆత్మ బుద్ధి మనస్సు. ఆత్మ నుంచి పరమాత్మ నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి హయ్యర్ మైండ్కి ట్రాన్స్మిషన్స్ వస్తుంటాయి అన్నమాట. అక్కడి నుంచి తీసుకున్న వాటిని మనం ఇంకా లోవర్ మైండ్ ప్రాణము ఇంద్రియాలు శరీరం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రకంగా సత్యపదం వైపు వెళ్ళటం అనేది దేని వల్ల సిద్ధిస్తుంది అంటే అగ్ని వల్ల సిద్ధిస్తుంది. అగ్ని అంటే సత్యము, ఋతము బృహత్, అది సత్యము, అది ఆల్వేజ్ రైట్, ఇట్ ఈజ్ ఆల్వేజ్ లాస్ట్. చాలా 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 ఊహకందనంత విషయాలు అండి. అందుకని మనం మన ఋషులు ఏం చెప్తున్నారంటే, మనకు అసలు ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది అంటే ద ఎంటైర్ వేద ఏం చెప్తుందని శ్రీ అరవిందులు అంటారంటే, సత్యం అనేది ఏదైతే ఉందో ఆ సత్యం యొక్క వెలుగు మనం, సత్యం యొక్క వెలుగు అంటే పరమాత్మ యొక్క వెలుగుని మనం ఉపాసించాలి. సంధ్యావందనం చేయటంలో మనం చేసే పని అదే. గురుదేవులు, పరమ పూజ్య గురుదేవులు మెడిటేషన్ ఇచ్చారు, మూడు శరీరాలకు సంబంధించిన మెడిటేషన్, బంగారు రంగు కిరణాలు మన మీద పడుతున్నాయి, అవన్నీ కూడా దాని గురించి. మన బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళి వెళ్ళి బుద్ధి కంటే పైన ఆత్మ, ఆ ఆత్మ పరమాత్మ యొక్క అంశ. కాబట్టి మనం మన జీవితానికి ద వెరీ ఫస్ట్ గోల్, తర్వాత మిగతా గోల్స్ ఉంది. అందుకనే గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంసగా వచ్చినప్పుడు ఏం చెప్పారు, మొట్టమొదటి నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత నువ్వు ఎలాగైతే గ్రామాధికారి దండోరా వేయడానికి అధికారం ఇస్తాడో అలాగే నీకు భగవంతుడు అధికారం ఇస్తాడు, ఇలాంటి జ్ఞానం అందరికీ చెప్పమని. అప్పుడే చెప్పు, ఎప్పుడు పడితే చెప్పడానికి వీల్లేదని చెప్తారే. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి చాలామంది అడుగుతారు, మేము సేవ చేద్దాం అనుకుంటున్నాం, ముందర నిన్ను నువ్వు తెలుసుకో అప్పుడు సేవ చేద్దిగా ఆయన అంటారు. కాబట్టి ద వెరీ బేసిక్ గోల్ వన్ మస్ట్ రీచ్ అటైన్ ఈస్ సెల్ఫ్ అటైన్మెంట్, సెల్ఫ్ నాలెడ్జ్. దానికోసమే మొత్తం అంతా వేదం ఇవ్వబడింది. ఏ దేవత ద్వారా మనం సాధించినా కూడా దైవము ఒక్కడే, ఆ దైవం యొక్క శక్తులు చాలా ఉంటాయి. సూర్యుడు ఒక్కడైనా ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అనంతంగా ఉంటాయి. ఆ కిరణాలు ప్రతి కిరణం ఒక శక్తిగా పనిచేస్తుంది. దాంట్లో ఆ వాటిని గ్రూప్ చేశారు, ఒకటో కిరణం, రెండో కిరణం, అలాగే ఏడు కిరణాలు. ఆ ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు ఉంది, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక రంగు ఉంది. అది ఎలాగైతే ఉందో అలాగా భగవంతుడు ఒక్కడైనా భగవంతుడి నుంచి వచ్చే శక్తులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనని భగవంతుడి దగ్గరికే తీసుకెళ్తాయి తప్ప వేరే విభవం, అది గుర్తుపెట్టుకోవాలి. అలా చేయాలంటే వ్యక్తిగా మనం ఏం చేయాలి, ఏది మనం తెలుసుకోవాల్సింది. ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు, సృష్టి మొదలెప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు, కానీ మనమే దాని నుంచి పక్కకు వచ్చాం, డీవియేట్ అయ్యాం, దూరం అయిపోయాం. అందుకని భ్రాంతి నుండి, భ్రాంతి అంటే ఏంటి, బాగా ఎండలో కారు నడుపుతున్నాం అనుకోండి, నడుపుతూ ఉంటే తారు రోడ్డు మీద నీళ్లు పడినట్టు ఆ ఎదురుగుండా వెళ్తున్న వెహికల్స్ లేకపోతే మనుషులు వాళ్ళ నీడ అలా తారు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది, యాజ్ ఇఫ్ నీళ్లు అన్నట్టు. అది ఎండమావులు అంటాం. అలాగే భ్రాంతి అది నిజం లేదు. అలాగే మనం జీవితం తెలియకుండానే భ్రాంతిలో గడిపిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం, కానీ ఆత్మజ్ఞానం మటుకు సంపాదించాం. ఆత్మజ్ఞానమే సంపాదించాలి అని ప్రతి గురువు చెప్తూ ఉన్నాడు. చెవిలో పిల్లు కట్టుకుని కోరుతూ ఉన్నాడు, వినండి రా బాబు, వినండి వినండి. మాస్టర్ ఇది కాదు, ఇంకొక్కడ ఏదన్నా వాళ్ళు వచ్చింది చెప్పడానికి అదే, అంతే తప్ప మన కోరికలు తీర్చడానికి కాదు. కానీ పాపం ఏం చేస్తారంటే కోరికలు కూడా తీరుస్తారు, ఎందుకంటే సో దట్ మనకు తీర్చాడు కదా అని చెప్పి ఆయనకి మనకు ఒక రకమైన బంధం ఏర్పడుతుంది. రిలేషన్ మనం పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకోరు. ఆ బంధం ద్వారా అన్న చదువుకొని చెప్పిన మాట వింటాడేమో అని ఒక ఆశతోటి చెప్తారు. వాళ్ళు కూడా ఆశపరులే, ఎవరు గురువులు, వాళ్ళ ఆశని నిరాశ చేస్తూ ఉంటాం మనం. ఎన్ని అంటే ఒకరోజు రెండు రోజులు కాదు, ఒక గంట రెండు గంట కాదు, ఒక వారం రెండు వారాలు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, కొన్ని జన్మలు నిరాశపరుస్తూ ఉంటాం గురువుల్ని. నిరాశపరిచినా సరే వాళ్ళు నిరాశ పడరు, ఎందుకంటే వాళ్ళు అలాంటి వాటికి అతీతులు. నువ్వు ఏదన్నా చేయి, నిన్ను నేను ఉద్ధరించకుండా వదలను అని ప్రతి గురువు ఒక దీక్ష పడతాడు. అలాంటి దీక్షలో ఇచ్చిన పుస్తకాలు ఇవన్నీ. ఈ వృత్తం ఎక్కడ కనిపిస్తుంది, సత్యం ఎక్కడ కనిపిస్తుంది, అలాగే మనకు బృహత్ అనేది ఎలా తెలుస్తుంది, వృత్తం అనేది మనకు పనుల్లో తెలుస్తుంది. ఇట్స్ ఆల్వేస్ రైట్. మాస్టర్ చాలాసార్లు చెప్తారు, రమణ మహర్షి గారి దగ్గరికి ఒక తీసుకొచ్చారు, వెంటనే ఆయన వాడు చేస్తే ఒక కోట వచ్చో లేదా అలా పొట్ట మీద తన్నుతుంది, తన్నంగానే వాడికి నార్మల్ డెలివరీ అవుతుంది అవి. అలాంటి సంఘటనలు ఒక రాయి విసిరాడు ఒకడు, ఆ రాయి వెళ్ళి తక్కువ తగిలింది, తగలంగానే వాడికి జ్ఞానోదయండి. ఇలాంటివి మనకి ఎలా ఉంటాయంటే పిచ్చివాళ్ళ చేతిలో రాళ్ళు విసురుతున్నారు, చచ్చిపోతామేమో, దెబ్బలు తగులుతాయేమో మనం అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వృతం పరమాత్మ యొక్క ఒక ఆస్పెక్ట్లో ఉన్న వృత్తం ఏదైతే ఉందో అక్కడ అన్ని పనులు పెర్ఫెక్ట్గానే ఉంటాయి, వాటి రిజల్ట్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ తేడా రావడానికి వెళ్ళింది, ఆ వృత్తం అనే స్థాయిలో ఉండి ఈ రాయి ఎక్కడ తగలాలి, వాడికి ఏమి ఇప్పుడు జరగాలి, అది జరగాలి అని ఆ వృత్త స్థాయిలో ఉండి వేస్తారు. వేసినప్పుడు ఆ రాయి మనకు తగిలిన. అలాగే షిరిడిబాబా చరిత్రలోనే కొందరు వేరే వాళ్ళ చరిత్రలు ఉంటాయి. ఒకడు చాకలి ఇస్త్రీ చేసుకుంటుంటే ఒక మహాత్ముడు అలా వెళ్తుంటాడు, వీడు ఎవరో మహాత్ముడు అనుకుని అతనికి భిక్ష ఇవ్వడానికి ట్రై చేస్తే అప్పటికే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. బాగా తిడతాడు అతను. తిట్టి ఆ శ్మశానంలోనే రెండు గుంటలు తీసి నీళ్లు ఆయన చేతిలో వజువు తాగడ్డాడు. తాగంగానే అతనికి బ్రహ్మానందం వచ్చేస్తుంది. ఇలాంటి సంఘటనలన్నీ మనకు అవధూతల చరిత్రలో, శిరిడి సాయి చరిత్రలో కనిపిస్తుంది. అవన్నీ దేనికి ఎలాగంటే ఋతము అనే స్థితిలోంచి చేసినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుంది, ఇంకా ఏం చేస్తుందంటే మన శరీరము, మన మనస్సు సరైన విధంగా పనిచేయడం, సరైన విధంగా మనస్సు ఆలోచించడం అనేది ఈ ఋతము అనే శక్తి మనలోకి ఆహ్వానించినప్పుడు మన చేత మంచి ఆలోచనలు వచ్చేటట్టు చేస్తాం. మంచి ఆలోచనలే చేస్తాం, మనం మంచి పనులే చేస్తాం. గురుదేవులు ఏం చెప్పారు, పరమపూజ గురుదేవులు, గాయత్రి అంటే సత్జ్ఞానము, సదాలోచనలు, అవి సత్కర్మలుగా పరిణమించడం అని ఏదైతే చెప్పారో, ఋతుంభర ప్రజ్ఞ అని ఏదైతే చెప్పారో, ఆ ఋతుంభర అనేది ఏదైతే ఉందో అది ఋతం. కాబట్టి ఋతుంభర ప్రజ్ఞగా ఆ జగన్మాధ గాయత్రి నాలోకి అవతరించుగాక మనం అడగాలి. మనం అవతరిస్తుంది అలా, అప్పుడు మనం చేసే పనులన్నింటిలో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. ఎక్కడా కూడా ఇంపర్ఫెక్షన్ ఉండదు, పర్ఫెక్షన్. ఓ బొమ్మ వేసాం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కలర్స్ అబ్బా చాలా బాగుందండి, ఎవరైతే అడుగుతారు అంత అలౌకికమైన అందం కనిపిస్తుంది. దాంట్లో మా ఋతుంభర ప్రజ్ఞ మనలో ఉండాలి. మీకు దొరికితే కనుక పతంజలి యోగ సూత్రాలు చూడండి, దాంట్లో ఋతుంభర ప్రజ్ఞ గురించి. అలాగే గురుదేవులు బ్రహ్మాండంగా ఇచ్చారు ఋతుంభర ప్రజ్ఞ, గాయత్రి చిత్రావళిలో ఒకసారి చూడండి. ఇంకా బృహత్, ఇది బృహత్ అంటే విశ్వం అంతటా అణువణువున వ్యాపించిన సత్యం ఏదైతే ఉందో, ఆయన ఇక్కడుంది అక్కడ లేదు కాదు, ఎందెందు వెనక్కి చూసిన అందెందే గలడు, దాన వాగ్రిని వింటి అని పద్యంలో ఎలాగైతే ప్రహ్లాదుడు చెప్పాడో అలాగే సత్యము బృహత్ అంతటా ఉంది, విశ్వవ్యాప్తం. సో మనం భగవంతుని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్న చోటే ఉన్నాడు, ఎదురుకుండా కంప్యూటర్ రూపంలో నీ దగ్గరే ఉన్నాడు. అది మనకు భాగవతంలో చెప్తుంది. ఎలాగంటే మనకి ఇన్ని ఎందుకు చెప్తున్నారు అంటే ఎలాగన్నా ఒకటి మనకు బురకెక్కాలని. అన్ని రూపాలు భగవంతుడివి, దానికి ఒక పేరు విష్ణువు. విష్ణువు అంటే అన్ని రూపాల్లో ఉన్నవాడు. అది ఏ రూపం అంటే పంజరూపం అవచ్చు, కుక్క రూపం అవచ్చు, వెలుగు రూపం అవచ్చు, ఎలుక రూపం అవచ్చు, చింపాంజీ రూపం అవచ్చు, అదే భయంకరమైన డోకు వచ్చేటట్టుగా ఉండే ఒక ప్రాణి అవ్వచ్చు, మనక డోకు వస్తుంది, బొద్దింకలు అవ్వచ్చు, చీమలు అవ్వచ్చు, పాములు అవ్వచ్చు, తేళ్ళు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, రాళ్ళు అవ్వచ్చు, రప్పలు అవ్వచ్చు, చంద్రుడు, సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని అవ్వచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు. రూపం అక్కడ రూపము ఆకారం ఏదైతే ఉందో అదంతా కూడా విష్ణువు. రూపంగా చూసాం అనుకోండి, మన అఖండ గురుసత్తాలో ఎంతమంది గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ మనకు చెప్పిన మాస్టర్ ఉన్నారు. ఈ ఆకారాలన్నీ కూడా విష్ణువు. ఈ ఆకారాలన్నిటి లోపల ఉండేవాడు, వాళ్ళందరిలో వసించేవాడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు అణువులోనూ వసిస్తాడు, మనిషిలోనూ వసిస్తాడు, జంతువులోనూ వసిస్తాడు, చెట్లల్లోనూ వసిస్తాడు. అలాగే ఒక ఏమీ లేదు దీనిలో అజయం అనుకున్న రాతిలో కూడా ఆయనే ఉన్నాడు. అలాగే సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. మనం ఏది చూసినామో వాటి అన్నిటిలో ఉన్నాడు వాసుదేవుడు. ఆ రకంగా వాసుదేవతత్వం చెప్తారు. ఇక్కడ బృహత్ అని చెప్పుకున్నాం చూసారా, బృహత్ అంటే అంతటా ఉన్నాడు అని. అలాగే వాసుదేవుడు అంతటా ఉన్నాడు అంతే. అంతర్యామి అని మూడో చెప్తారు. అంతర్యామి అంటే పరమపూజ్య గురుదేవులు చేసిన సాధన చెప్పుకున్నాం మనం ఒకసారి. ఈ సమస్త జీవులు నా అంతరంగంలో ఉన్నారు, నా అంతరంగంలో ఈ సమస్త జీవులు ఉన్నారు, అలాగే వాడి అంతరంగంలో నేనున్నాను. ఈ సాధన ఉన్నది సివివి అని చెప్పి సివివి గారి ధ్యానంలో చెప్తారు. ఇది అంతర్యామి సాధన. అంతర్యామి అంటే లోపల బయట ఒక ఆకారం, ఒక మనిషి ఉన్నాడు, మనిషికి లోపల మనిషికి బయట అనే భేదం లేకుండా అంతటా ఉండేవాడు. మళ్ళీ అంటే ఆకారానికి మాత్రమే పరిమితం అవ్వకుండా మధ్యలో ఖాళీ ప్రదేశంలో కనిపించే ఆకాశంలో కూడా ఆయనే ఉన్నాడు. అంతేంటి, సందు లేకుండా అంతటా ఉన్నాడు. వసిస్తున్నాడంటే ఒక చోట ఒక ఏరియాకి కట్టుబడి ఉంటాడు. విష్ణువు అంటే ఒక రూపానికి కట్టుబడి ఉంటాడు, అంతర్యామి అంటే కట్టుబడి ఉంటాడు, ఆకాశం ఎలా ఉందో అంతటా ఉంటాడు. నేను ఆకాశం అయిపోయాడు, ఆకాశం ఎక్కడుందంటే అంతటా వాస్ట్. సో సత్యం హృతం బృహత్ అని ఏం చెప్పాము, దాన్నే మనం విష్ణువు, ఇంకొకటి వాసుదేవుడు, అంతర్యామి నారాయణుడు. ఈ నారాయణ ఉపాసన చేస్తున్నప్పుడు ఎవరన్నా పీచారనుకోండి వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, కాసేపు ఇక్కడ ఉండరు. మాస్టర్ చాలాసార్లు చెప్పారు, ఎవరినైనా రక్షించాలనుకోండి వెంటనే ఆయన కాసేపు అలా నిద్రలోకి వెళ్ళిపోవడం, పెద్ద గురక రావడం, ఆ తర్వాత అక్కడ ఏం పనులు చేయాలో పనులు చేసేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం. నారాయణ తత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు పిలిస్తే వాళ్ళని రక్షించడానికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది మనకు భాగవతంలో ఎక్కడొస్తుంది, భారతంలో అంటే ద్రౌపది ఏడుస్తూ చేతులు ఎత్తేసింది, ఇంకా నా వల్ల కాదు రక్షించు కృష్ణ అని. వెంటనే కృష్ణుడు అక్కడి నుంచి ద్రౌపదిని రక్షించడానికి వెళ్ళిపోతారు. అది నారాయణ ఉపాసన. అలాగా పరమ గురువులందరూ కూడా నారాయణ తత్వంలో ఉంటారు. మాస్టర్ మనల్ని కోరుకునేది కూడా ఆ స్థితి సాధించమని. సో ఇదంతా కూడా ఈ సత్యం ఏదైతే ఉందో, ఈ వృతం ఏదైతే ఉందో, ఈ బృహత్ ఏదైతే ఉందో, దీని యొక్క చైతన్యం ఏదైతే ఉందో, మళ్ళీ దీనికి చైతన్యమా అంటే చైతన్యనెస్, అంటే సత్యం యొక్క చైతన్యం. సత్యం అంటే పరబ్రహ్మం, అంటే పరబ్రహ్మ యొక్క చైతన్యం. ఆ చైతన్యమే మనం మహత్ అంటే ఈ సృష్టి మొత్తానికి మూలమైన పరమాత్మ ఒక్కడు అనుకుంటే దానికి ఇమీడియట్గా కింద ఉన్న స్టేజ్. రాష్ట్రపతి హైయెస్ట్ అనుకోండి, ఇమీడియట్గా ఎవరు నెక్స్ట్? ప్రధానమంత్రి అనుకుందాం. అలాగా ఈ మొత్తం సృష్టికి వ్యక్తంలోనికి రాక ఉన్న పరమాత్మ ఒకడు, అవ్యక్త పరబ్రహ్మ. ఆ అవ్యక్త పరబ్రహ్మ ఏం చేశాడు, నేను ఒక్కడే ఉన్నాను సృష్టించాలి నాకులాగా వాడు అని అనుకున్నాడు. ఏకోహం బహుశ్యామ అనుకోగానే ఆ సంకల్పం ఏదైతే ఉందో, నేను ఇంతమందిని అవ్వాలని, ఆ సంకల్పాన్ని అగ్ని అన్నాడు. అప్పుడేమైంది, సబ్స్టెన్స్ అంటే ఇది అంతా సృష్టించడానికి కావాల్సిన పదార్థం కావాలి, ఆ పదార్థం కూడా అగ్నిని నుంచే వచ్చింది. వచ్చి దాని సెకండ్ స్టేజ్లో ఈ మహత్ అనేది ఉంది, ఆ మహత్ నుంచి మిగతా అన్ని పుట్టుకొస్తాయి. పరమాత్మ, పరమాత్మ సంకల్పము, తర్వాత సృష్టి ప్రారంభం. ఆ సృష్టి ప్రారంభానికి మొట్టమొదట తొలిమెట్టుగా ఉన్న స్టేజ్ ఏదే ఉంది, దాని మహత్. దీన్ని సత్య చైతన్యం. ఈ సత్య చైతన్యమే శ్రీ అరవిందుల భాషలో సూప్రామెంటల్. సూప్రామెంటల్ అంటే మనలో విజ్ఞానమై సృష్టిలో మహత్ మహత్. అక్కడ విడిగా అనుకోవడం, సంకల్పించడం, మెల్లిగా పనులు చేయడం, పనులు అవ్వడం, ఇంత టైం ఉండదు, అనుకోగానే అయిపోతాయి. అక్కడ ఎలా ఉంటుంది, సత్యం ఉంటుంది, వృతం ఉంటుంది, బృహత్ ఉంటుంది. కాబట్టి అనుకున్నది అనుకున్న క్షణంలోనే పర్ఫెక్ట్గా అయిపోతుంది. మాస్టర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మళ్ళీ గుర్తు చేస్తాను. సత్యసాయిబాబా గారు ఆర్గనైజేషన్ పెట్టాలన్నప్పుడు అందరూ ఎంబ్లం కోసం వెతుకుతూ ఉన్నారు. వెంటనే స్వామి నోట్లోంచి ఒక రూపాయి బెళ్ళ బయటికి తీసినట్టుగా ఇలాగా ఉమ్మేశారు. దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్న సింబల్ మొత్తం ఉందని చెప్పి మాస్టర్ చాలాసార్లు చెప్పారు. అంటే ఏ స్థాయి నుంచి చేశారు, స్థాయి అంటే ఈ సూప్రామెంటల్ స్థాయిలో ఉండి చేతనత్వము సూప్రామెంటల్ స్థాయిలో ఉండగా ఇలాగ ఒక సింబల్ కావాలి నాకు అనగానే అది తయారైంది. చేతిలో ఒకటి పట్టుకుని ఇది బంగారు గొలుసు అనగానే బంగారు గొలుసు ఎలా అయిపోతుందంటే మ్యాజికల్ కాదు, సూప్రామెంటల్ స్థాయిలో ఉన్న వర్క్. అక్కడ సబ్స్టెన్స్ని వాళ్ళు ఎలా కావాలంటే అలాగా అది తయారు చేయగల శక్తి కలవాళ్ళు. అక్కడ ఆలోచన, అక్కడ సంకల్పించడము, మళ్ళీ దానికోసం పెద్ద ప్లాన్ వేయడం, ఇన్ని రోజుల్లో పూర్తవడం ఇలాంటివి ఏమి ఉండవు, అనుకోగానే అయిపోతుంది. సో ఈ సూప్రామెంటల్ చైతన్యానికి ఏమి లక్షణాలు ఉంటాయి, మళ్ళీ అంటే ఒకసారి ప్రకృతిలోకి వచ్చేసిన తర్వాత కొన్ని లక్షణాలు ఉండి తీరతాయి. రాముల వారు భగవంతుడు అవుతారు, కానీ ఆయన భూమి మీదకి వచ్చేసరికి చిన్నపిల్లవాళ్ళలాగా వాళ్ళ అమ్మ దగ్గర గోరుముద్దలు తిన్నారు, వాళ్ళ అమ్మ చేసినట్టుగా స్నానపానాదులు అన్నీ చేయించుకున్నారు, గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నారు, ఇంకో గురువుతో పాటు వెళ్ళి రాక్షసుల్ని చంపారు. అలాగే అందరిలాగా ఆయన కూడా ఈ స్వయంవరం అనే దాంట్లో అనుకోకుండా పార్టిసిపేట్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్య పట్టాభిషేకం అని తండ్రి గారు అన్నారు. ఎస్ అన్నాడు ఆయన, ఏం కాదన్నారు. నోనో పట్టాభిషేకం కుదరదు నీకు, అడవులకు వెళ్ళాలని చెప్పి ఇంకొక తల్లి వచ్చి చెప్పింది. ఆవిడ చాలా ఇష్టం రాముడు అంటే, కైకేయి కౌసల్య కంటే కైకేయికే రాముడు ఇష్టం. రాముడికి అంతే ఇష్టం, కైకేయికి కూడా అంతే ఇష్టం. కానీ నా కొడుకు అవ్వాలి అని చెప్పి పట్టుబట్టింది. నా అనే వచ్చేసరికి తేడాలు వస్తాయి. ఇవన్నిటినీ భగవంతుడైనా కూడా ఒక మానవ శరీరం దాల్చాడు కాబట్టి ఒప్పుకున్నాడు ఆయన. అలాగే కృష్ణుడు కూడా శరీరం తాల్చారు కాబట్టి మానవ శరీరం ఆయన ఒప్పుకున్నారు. అలాగా ఈ సూప్రామెంటల్ చైతన్యానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే దృష్టి, సృష్టి, వివేకం అనే మూడు ఫ్యాకల్టీస్ ఉన్నాయి. దృష్టి అంటే మామూలు మన దృష్టి కాదు, దివ్య దృష్టి. ఒకసారి మనం సూప్రామెంటల్ ప్లేన్కి వెళ్ళగలిగామంటే, సాధన చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలా జరగాలి, జరుగుతున్నవన్నీ తెలుస్తాయి అన్నమాట. ముందర జరుగుతున్నవన్నీ ప్రపంచంలో వేరే గ్రహాల మీద అన్నీ తెలుస్తాయి. తెలిసి అక్కడ ఏమి కరెక్ట్గా జరగాలి అది కూడా తెలుస్తుంది. అలాగే దృష్టి తర్వాత మనకు వినికిడి, నెక్స్ట్ దివ్య శ్రవణం. సూర్యుడు ఏదో జరిగిపోతుంది. ఇక్కడ గుంటూరులో కూర్చొని సప్తర్షి ఆశ్రమంలో మాస్టర్ వింటున్నారు అనుకుందాం. ఆయన దానికి కావాల్సినవి చేసేస్తారు. ఒకసారి చెప్పారు సూర్యుడికి, వాళ్ళందరికీ దీక్షిస్తున్నాను, మీరు ఊరికి ఎలా కూర్చొని వింటూ ఉండండి, మీకు కాదు ఇదంతా. అంటే మనకెవరు కనబడ్డు, సూర్యుడు చంద్రుడు వీళ్ళు ఎవరు కనబడరు, మాస్టారు మనమే ఉంటాం అక్కడ. కానీ జరుగుతున్నది ఏంటి, ఆ గ్రహ అధిపతులందరికీ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అలాంటి చెయ్యాలంటే మనం వినికి ఉండాలి కదా, అక్కడ ఏం జరుగుతుంది వినాలి. సో రెండోది ఏంటంటే దివ్య శ్రవణం, దివ్య దృష్టి, దివ్య శ్రవణం. తర్వాత వివేకం. వివేకం అంటే మనం అనుకున్నట్టు చిన్నదేం కాదు, డిస్క్రిమినేటివ్ పవర్. ఈ డిస్క్రిమినేటివ్ పవర్ హైయెస్ట్ అనమాట. పరమ పూజ గురుదేవులు ఏమంటారంటే వివేకం. అసలు మనం వివేకాన్ని అడగాలి. ఎప్పుడన్నా గాయత్రి మంత్రం చేస్తూ వివేకం అడుగుతున్నామా, అసలు వివేకం అంటే ఏంటి అని ప్రశ్న వేశారు వాడు ఒకళ్ళు. చక్కటి ప్రశ్న. ఎందుకంటే చైతన్యంలో ఏ వివేకం ఉందో అది మనలోకి అవతరిస్తే మనం సేవకు కూడా అపకారం చేయలేము. మనం చేస్తున్నది ఎంత తప్పు, మనం చేస్తున్నది ఎంత రైతు మనం తెలిసిపోతుంది ప్రతిసారి. ఇప్పటివరకు మనకు తెలిసిందా మనం చేస్తున్నది ఎస్ ఇది రైటే అని మనకు ఎప్పుడన్నా తెలిసిందా? టు బి ఫ్రాంక్, నా గురించి చెప్తున్నాను, ఇది రైటే అని బల్ల గుర్తి చెప్పాల్సినంత ధైర్యం ఎక్కడ కనపడదు. ఎవరికి మనం ఇబ్బంది కలగకుండా జీవిస్తున్నాం అనేది ఒప్పుకోగలం. కానీ ఇది మాత్రమే రైట్, ఇది తప్ప ఇంకోటి కాదు, శంబళలోనే పెట్టాలి ఇది ఆశ్రమం, ఇంకెక్కడ కాదు అని అంటానికి మనకి ఏం తెలుసు దాని గురించి? లేదు. కానీ ఎప్పుడైతే ఈ వివేకం అనేది పనిచేస్తుందో అప్పుడు మనకు కూడా, మనలో కూడా వివేకం ఉంటే ఎస్ కరెక్టే ఇక్కడ పెట్టడమే రైట్ అన్ని రకాలుగా. పరమ పూజ గురుదేవులు శాంతి గురించి దగ్గర కొంటున్నప్పుడు మోకాలు లోతు బురద చెత్తా చెదారం ఏం బాగాలేదు ఇక్కడ ఎందుకు వేస్ట్ అన్నట్టుగా చూశారు అందరూ. కానీ గురుదేవులు చెప్పారు నీకు అన్నానని రాస్తారు ఆత్మకథలో. అక్కడ మన సాధారణ వ్యక్తుల యొక్క వివేకం కాదు, మనకు సత్యము యొక్క చేతనత్వంలో ఉన్న వివేకాన్ని మనం ఆశ్రయిస్తే భౌతిక జగత్తులో ఉన్న వివేకం ఎందుకు పని. వివేకం అంటేనే డిస్క్రిమినేటివ్ పవర్. మామూలుగా మనం చిన్న చిన్నగా వాడుతాం దాన్ని. ఎలాగంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, కీప్ టు లెఫ్ట్ అంతే తప్ప మనం రైట్ సైడ్ బండి కారు నడిపామనుకోండి పోలీసు వచ్చి పట్టుకుంటాడు, యాక్సిడెంట్స్ అవుతాయి. ఇక్కడ చిన్న సైజులో మనం వివేకాన్ని ఉపయోగిస్తున్నాం. ఇది తింటే సిగరెట్ తాగితే అనారోగ్యం అని చెప్పి హానికరం, తాగితే హానికరం అని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అక్కడ మనం వివేకాన్ని ఉపయోగిస్తున్నాం లేదా అంటే సిగరెట్ తాగేవాడు గట్టిగా గాలి పీల్చి ఆ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నవాడు మొహం మీద ఊది నేను ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నా నాకేమైంది అంటాడు. వివేకం ఉందా అంటే చెప్పలేము. మొన్నటి వరకు మంచిది, ఇవాడు మంచిది కాదు అట్టానే అంటాడు. మొన్నటి వరకు డబ్బులు వస్తాయని చెప్పి దర్జాగా కోట్లు కోట్లు ఇన్కమ్ వస్తుంది కాబట్టి చేశారు, ఇప్పుడేమో భయపడుతుంది. అంటే వివేకం కొంచెం కొంచెం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనం తప్పులు చేయటం మానేస్తాం. అలాంటిది సత్యం యొక్క వివేకం మనలోకి ఆహ్వానించడం నేర్చుకోవాలి. సత్యం యొక్క వివేకం మనం ఆహ్వానించడానికి విడిగా ఉన్న మంత్రం ఉందంటే ఇంద్ర గాయత్రి అని ఉంటుంది చూడండి. ఇంద్రుడు అంటే అర్థం మనకు రకరకాల కథలు విని లేకపోతే సినిమాలు చూసి వాటిల్లో వచ్చే అభిప్రాయంతో ఇంద్రుడిని ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. ఇంద్రుడంటే పరమాత్మ యొక్క ఆ దివ్య చైతన్యం యొక్క వివేక శక్తి, వివేకం ఏదైతే ఉందో ఆ శక్తి ఇంద్రుడు. ఎప్పుడైతే ఆ ఇంద్రశక్తి ఇంద్రచేతనత్వం మనలో ప్రవేశిస్తుందో మనకు ఈ భూమి మీద శత్రువు అంటూ ఉండడు ఎవరు, ఒక్కడు కూడా మనకు శత్రువు. అంటే మీరు ఎవరిని చూసినా వాడికి మీకు మీరు వాడిని శత్రువు అనుకోరు, వాడిని మీరు మిత్రుడు అనుకుంటారు. కానీ అవతల వాడు మనల్ని అనుకోవచ్చు వీడు నాకు శత్రువు, దాంతో మనకు సంబంధం లేదు. కానీ జాగ్రత్తగా ఈ వివేకాన్ని మనం జాగ్రత్త పరుచుకుంటుంటే ఎక్కడ ఎవరు శత్రువులు అనేవాడు లేకుండా అలాంటిది వివేకం. ఆ వివేకాన్ని మనకు ఈ సూప్రామెంటల్ ప్లేన్లోంచి మనకు అవతరిస్తుంది. మనం విజ్ఞానమయ కోశంలోకి ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి, అదేంటి ఏం చేయాలి ఏం చేయాలి, ప్రతిసారి ఇంకా ఏం చేయాలి తప్ప ఇంకో పని లేదా ఇంకో ప్రశ్న లేదా అంటే మరి అదే సాధన. అంటే ఇంటికి ఆ సూప్రామెంటల్లో ఉన్నవారు ఎవరు అంటే సత్యము, ఇందా చెప్పుకున్నాం కదా, సత్యం మహత్, సత్యం వృతం బృహత్. ఈ సత్యం వృతం బృహత్ అని చెప్పుకున్న ఆ సత్యం ఎవరైతే ఉన్నాడో ఆ సత్యమే తన శరీరంగా గలవాడు సూర్యుడు. సూర్యుడు అంటే మనం మామూలుగా ఎలా అర్థం చేసుకుంటాం, రోజు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, ఏదో ఎండ చంపేస్తుందని బాబు క్యాన్సర్ వస్తుంది, సూర్యకిరణాలు పడితే అని పిచ్చివాగుడు వాగేవాడు ఉన్నారు. సూర్యకిరణాలు పడితే క్యాన్సర్ వస్తుంది అనేది తప్పు. మన బుర్రలో కుళ్ళు, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, అవతలవాడిని ఏదో చేసేయాలని కసి, ఇలాంటి విధవ లక్షణాలన్నీ మనలో ఉండి మనం పై పైన ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకోటి ఏదో సన్స్క్రీన్ లోషన్ ఇలాంటివి ఎన్ని రాసుకున్నా సరే లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది క్యాన్సర్. లోపల ఆ విధవ లక్షణాలు లేకుండా ఉండి సూర్యుడిలోనే ఎండలో మాడిపోతున్నా కూడా వాడికి క్యాన్సర్ రాదు, గడుపు గుడ్డు రాదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతో పెద్ద పెద్ద ముసలివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అలా ఎండలో కష్టపడి పనిచేసిన వాళ్ళు, వాళ్ళకేం రాలే కదా. మనకు ఎందుకు వస్తుందంటే మనసులో ఉన్న చెడు ఆలోచనలు, మనసులో ఉన్న చెడు భావాలు క్యాన్సర్ని కలిగిస్తాయి, అంతే తప్ప సూర్యుడి కిరణాలు కాదు. స్కిన్ క్యాన్సర్ రావడానికి కారణం, అసలు స్కిన్ డిసీజ్ రావడానికి కారణం చెప్తే ఆశ్చర్యపోతారు జనాలు. భగవంతుడికి ఇచ్చిన బట్టలు కొట్టేస్తే, అంటే గుళ్ళో పనిచేస్తున్నాం, దేవుడికి చాలామంది బట్టలు ఇస్తూ ఉంటారు, ఈ చీర చాలా బాగుందని మా ఆవిడకి ఇస్తానని చెప్పి పూజారి గారు కనుక తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి చీర ఇస్తే ఆయనకి ఆ జన్మలోనూ ఆ వచ్చే జన్మలోనూ తెల్లటి మచ్చలు వస్తాయి ఒంటినిండ, ఏం అనుమానం లేదు. ఇంకా అలాంటి పనులే చేస్తుంటే స్కిన్కి సంబంధించిన అన్ని రోగాలు వస్తాయి. అవి తగ్గాలంటే ఖచ్చితంగా మనం మనకు బాగా ఇష్టమైన బట్టలు దానం చెయ్యాలి, అప్పుడే మందు పనిచేస్తుంది. అంతవరకు మందు పనిచేయదు. ఎవరైనా సరే ఎలాంటి బాధతో ఉన్నా ఎలాంటి రోగంతో ఉన్నా అన్నదానం చేసి తీరాలి, వస్త్రదానం చేసి తీరాలి. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా రోగం తగ్గడం మొదలవుతుంది, అంతవరకు తగ్గదు. ఈ సత్యము వృతము బృహత్ అని చెప్పుకుంటున్న ఈ మహా తేజస్సు ఏదైతే ఉందో ఆ సత్యమునే, సత్యము యొక్క తేజస్సే మనం చెప్పుకుంటున్న సూర్యుడు. సత్యము అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి కిరణాలు ఉన్నాయి. ఒక బల్బు వెలిగించాం, ఆ బల్బు లైట్ దాంట్లోంచి కిరణాలు వస్తున్నాయి. అలాగా భగవంతుడు అనేది ఒక వెలుగు అనుకుంటే ఆ వెలుగు నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి చూసారా, ఆ కిరణాలే తన శరీరంగా గలవాడు సూర్యుడు. ఇలాంటి సూర్యుడిని మనం చూడాలి అంటే, ఇలాంటి సూర్యుడిని మనం ఉపాసన చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు సూప్రామెంటల్లోనే ఉంటాడు, కిందకి రాడు. ఆ కిరణాలు పడుతూ ఉంటాయి. మనం ఆ సూర్యుడిని దర్శించాలంటే సత్యధర్మాయ దృష్టి, ఆ సత్యాన్ని నేను దర్శించేటట్లు ఆ బంగారు రంగు మూతను తీసివేయి అని మనకు ఉపనిషత్తులో వేదాల్లో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్నే మొన్న మాతా మిర్ర అది సాధించారని ఆ రోజు మనం ఒక స్పెషల్ క్లాస్ తీసుకున్నాం. ఆ రకంగా చెప్పుకున్న ఆ క్లాసులో చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సూర్యుడు ఎక్కడుంటాడంటే ఎప్పుడు ఆ సూప్రామెంటల్ స్టేజ్లో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకు కోరికలు ఉండకూడదు, ఎందుకంటే ఆయన ఫిజికల్ మెంటల్ లెవెల్స్లోకి రాడు. రాష్ట్రపతిని చూడాలనుకోండి, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఢిల్లీలో ఉన్నారు, రాష్ట్రపతి భవన్లో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లో లేకపోతే అమెరికాలో ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రపతి గారిని చూడాలండి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, తర్వాత మనం మన ఉన్న ప్రదేశం వదిలేసి ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆయన్ని దర్శించాలి. అంతే తప్ప మనం అడిగామని చెప్పి విజయవాడ వచ్చి లేకపోతే అమెరికా వచ్చి రాష్ట్రపతి గారు అదా మాట్లాడతాను అంటాడా అండం, ఆయన అక్కడే ఉంటాడు. అలాగే ఈ సుప్రామెంటల్ స్టేట్లో ఉన్న పరమాత్మ యొక్క సత్యం యొక్క వెలుగైన సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనమే పనిగట్టుకు వెళ్ళాలి కావాల్సి ఉంటే అక్కడికి, అంతే తప్ప ఆయన రాడు. మనమే ఎందుకు వెళ్ళాలండి అంటే వెళ్తే వెళ్ళు లేకపోతే మాని, అందుకే పుట్టావు నువ్వు. ఏం చేయాలి ఇవన్నీ దాటుకుని, మరి ఏదంటప్పుడు దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారండి అంటే మనమే కల్పించుకున్నాం. సీతారామే కల్పించుకున్నాడు, తేజే కల్పించుకున్నాడు, కిషోరే కల్పించుకున్నాడు, మమతే కల్పించుకున్నాడు. కాబట్టి ఎవరు కల్పించుకున్నారో వాళ్లే దాంట్లోంచి బయటపడాలి. అదేమిటండి కింద పడిన వాళ్ళు మరి ఎవరు పైకి తీయరా? తప్పకుండా తీస్తారు. గురువు ఏం చేస్తాడు? హెల్పింగ్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తాడు, పైకి లాగుతాడు. లాగితే మనం ఏం చేయాలి? నెక్స్ట్ కింద పడిన వాళ్ళని ఉంచేవాలి, నడవటం మొదలెట్టాలి, అవసరమైతే పరిగెట్టాలి. అంతేకాని మళ్ళీ రెండు అడుగులు వేసి పడిపోయాం అనుకోండి, మళ్ళీ లాగుతాడు. ఇక ఆయన మనం పడిపోవడం ఆయన లాగడం, మనం పడిపోవడం ఆయన లాగడం, ఇదే పనిగా ఉంది తప్ప ఎక్కడ నుంచోట్లేదు, మనం నడవటం లేదు. సత్యపథం వైపున మనం నడవాలి అని గురువుల కోరిక. అందుకని ఈ సూర్యుడు యొక్క సత్యం యొక్క వెలుగైన సూర్యుడిని దర్శించాలంటే మనం సుప్రామెంటల్ స్టేజ్కి ఎదగాలంటే ధ్యానంలో ఏ కోరికతో కూడా ధ్యానం చేయకూడదు. కోరికల నుంచి బయటపడాలంటే అర్థం ఇంకా లైఫ్ ఏముందండి, ఏం లేదు కదా అంటే అర్థం ఎంటైర్ లైఫ్కి అప్లై చేయక్కర్లేదు. ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం, సపోజ్ పొద్దున్న ఒక గంట సేపు ధ్యానం చేయాలనుకుంటే ఆ టైంలో ఒక కోరికతో ఈ ధ్యానం చేయొద్దు, ఒక ఆలోచనతో ఇది ధ్యానం చేయొద్దు. మరి కోరికలు ఆలోచనలు అయితే ఎలా చేస్తామండి? ఆలోచన రహితమైన స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం మెల్లిగా ఒక్కొక్క అడుగు సూప్రామెంటల్ వైపుకు వేస్తున్నట్టు లెక్క. ఆలోచనలో ఉన్నంతకాలం ఏం చేస్తున్నట్టు కాదు. సో ఆలోచనలు ఎక్కడా ఆగిపోతాయి? శ్వాసను గమనిస్తూ ఉంటే మెల్లిగా 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 ఏదో ఒక రోజు శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోయిందంటే మనసు ఆగిపోయింది, మనసు ఆగిపోయిందంటే ఆలోచనలు ఆగిపోయినట్టు గుర్తు. ఆలోచనలు ఆగిపోయాయంటే మనం మనస్సు కంటే పైన ఉన్న బుద్ధి వైపు ప్రయాణిస్తున్నాం, విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. అందుకే మనసు కంటే పైకి వెళ్తే ఏముంటుంది మనకు తెలుసా? మనం వెళ్తే కదా తెలిసేదానికి, వెళ్తే తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే అక్కడ అనంతం ఉంటుంది, ఆశ్చర్యపోతాం అనమాట. అలా వెళ్ళిపోయిన వాళ్ళకి కొన్ని కళ్ళు వస్తుంటాయి. వాడు పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినట్టు, ఎక్కడ చూసినా సముద్రం తప్ప ఏం లేదు, వాడు ఉంటాడు చుట్టూ సముద్రం ఉంటుంది. అంటే బృహత్, వాస్ట్, విశాలం. లేకపోతే వాడికి ఇంకో కళ్ళు వస్తుంది, ఏదో పక్షికి రెక్కలు వచ్చినట్టు వీడు చక్కమని ఆకాశంలోకి ఎగిరిపోయేట. ఎటు చూసినా ఆకాశమే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఎంత దూరం చూసినా ఆకాశం కనిపిస్తుంది, లేకపోతే భూమి మీద ఎంత దూరం చూసినా సముద్రం కనిపిస్తుంది, లేకపోతే సముద్రంలో మునిగిపోతున్నట్టు కళ్ళు రావచ్చు. సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు అలాగా. అది అనంతంగా ఉంటుంది, వీడి ప్రయాణం అనంతంగా ఉంటుంది. లేకపోతే ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాడు, ఆకాశం అంతూ ఉండదు పొంతూ ఉండదు, అలాగే మనం కూడా వెళ్తూ ఉంటాం. బృహత్, వాస్ట్, అలాగా సూప్రామెంటల్ స్టేట్ ఏదైతే ఉందో విజ్ఞానమయ కోశంలో మనం ప్రవేశించినప్పుడు ఏ అడ్డంకి ఉండదు. అక్కడ వెళ్తూ ఉండడం ఎలాగా? కంటిన్యూస్. అక్కడ ఏం పరిమితులు ఉండవు, అంటే ఇంతే ఉంది అంతే ఉండదు, అనంతంగా ఉంటుంది. నో లిమిటేషన్స్. ఇంకా ఏంటి తెలుసా? ఎప్పుడైనా సముద్రం చూసాం అనుకోండి, మనం మామూలుగా ఫిజికల్గా సపోజ్ వైజాగ్ వెళ్ళాం, లేకపోతే కిషోర్ వాళ్ళకి దగ్గరలో ఉంగోలు బాపట్ల, అక్కడ కూడా వాటర్ ఇలా అలాంటి చోటకి వెళ్ళి సముద్రం దగ్గర నుంచుని అనుకోండి, పగలపూట పెద్దగా భయం అయింది కానీ చీకటి పడుతున్నప్పుడు కనుక సముద్రం దగ్గర ఉన్నామంటే ఆ శబ్దానికి భయం వేస్తుంది, ఊరుని వచ్చేస్తుంటే అలలు. అలాగే అలలు వస్తున్నప్పుడు ఒడ్డును కూర్చుని చూస్తున్నా కూడా ఒక అలా పైకి వెళ్తుంది, తక్కువని అలా విరిగిపోయి నీళ్ళగా మారిపోతుంది, కొంచెం వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ ఇంకో అల ముందరకు వస్తుంది. వాటిని చూస్తున్నా కూడా కొన్ని పిరికి గుండెలు ఉంటాయి, వాళ్ళకి భయం వేసేస్తుంది. అలాంటిది మరి చీకట్లో సముద్రం ఒడ్డునుంటే చాలా భయం వేస్తుంది. అలాగే ఆకాశంలోకి మనల్ని తీసుకెళ్ళిపోయారనుకోండి ఒకళ్ళు, మనకు ఏవియేషన్ తెలియదు, ఇదివరకు వెళ్ళలేదు ఎప్పుడు ఏరోప్లేన్లో, ఏరోప్లేన్లో వెళ్తున్నాం, ఎయిర్ ట్రావెల్ గురించి భయం ఉందనుకోండి, వెంటనే వాడికి ఒళ్ళు అంతా ఒక రకంగా స్థితి వచ్చేది, పారాచ్యూట్ లాంటిది కట్టి బయటికి తోసేసారనుకోండి, ఇంకెలా ఉంటుంది మన పరిస్థితి చెప్పక్కర్లేదు. అలాంటి భయాలు ఏమి ఉండవు ఈ సూప్రామెంటల్ స్టేజ్కి వెళ్తే. సూప్రామెంటల్ స్టేజ్లో ఉన్న ఒక మహావ్యక్తి మీకు తెలుసు, ప్రహ్లాదుడు, కొండ మించి తోసేశాడు, నారాయణ అన్నాడు, పాములతో కనిపించాడు, నారాయణ, అగ్నిలో పడేశాడు, నారాయణ, ఏనుగులతో తొక్కిచ్చారు, ఓకే నారాయణ, అంటే మనం ఆయన నారాయణ నారాయణ అంటున్నాడు అంటున్నాం, మనం కూడా అంటున్నాం కదా ఇప్పటికి, నేను ఎన్నిసార్లు అన్నాను నారాయణ, నారాయణ అంటే నేను ఇప్పుడు ఏమన్నా సూప్రామెంటల్ స్టేజ్లో ఉన్నానా? కానీ సూప్రామెంటల్ స్టేజ్లో మనం ఉండి మీరాబాయికి ఎలా అయితే విషం ఇస్తే తాగిందో అలా మనం కూడా విషం కక్కుతున్న పాముల్ని సైతం మనం ఏమి భయపడకుండా సహజీవనం చేయగలం వాటిలో. ఒక పులి ఒక ఆవు ఒకే చోట జీవించాలి, సింహం ఆవు ఒకే చోట జీవించాలి అంటే అక్కడ సూప్రామెంటల్ డిస్సెంట్ ఉందన్నమాట. ఆ ఆవరణ అంతా భయం అనే దానికి తావులేదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనం దేనికి భయపడం అంటే ఏంటి, నేను దేనికి భయపడను అన్నారనుకోండి ఎంఎస్ఆర్ ప్రసాద్, అంటే మాస్టర్ ఈకే గారి సాధన, మాస్టర్ ఇచ్చినట్టు ప్రేయర్ బ్రహ్మాండంగా చేసుకున్నారు కాబట్టి ఆ మాట అనగలుగారు, అనగలుగుతున్నారు, ఆయనకి తెలిసినా తెలియపోయినా సూప్రామెంటల్ స్టేజ్లో ఉన్నారు. మనకు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే దేనికి భయపడకుండటం మొట్టమొదటిది. మాస్టర్ ఏమంటారు ఈకే గారు, నేను దేనికి భయపడను, ఎప్పుడు ఇలా చిరునవ్వుతూనే ఉంటాను, మీరు కూడా దేనికి భయపడకుందురుగాక అంటారు అంటే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు కరెక్టేనా? అలాగా మనం అభయప్రదమైనది, భయం అంటే ఏమిటో తెలియనిది, ఆనందమయమైనది ఆ దివ్యధామం ఏదైతే ఉందో దాంట్లోకి మనం ప్రవేశిస్తాం త్రూ గాయత్రి మంత్రం. ఇదే ఇప్పుడు చెప్పుకున్న ఈ సూప్రామెంటల్ కంటే ఇంకా వీటన్నిటికీ మూలం ఎవరు, పునాది ఎవరంటే సత్యమే. సత్యం పరం ధీమహి అని భాగవతంలో ఉంటుంది. అలాగే మేడం బ్లావెట్స్కి ఏం చేశారు, సత్యాన్నాస్తి పరోధర్మ అని ఆవిడ పెట్టుకున్నారు. సత్యం అంటే భగవంతుడే కాబట్టి భగవంతుడే అన్నిటికీ పునాది. అలాగా ఈ సూర్యుడి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు రుజుమార్గంలో ఉండటం, ఎప్పుడు ఆల్వేస్. కాబట్టి ఎవరైతే సూర్యుని ఉపాసిస్తారో వాళ్ళ దగ్గర తప్పులు పట్టడానికి ఏముండదు, ఎప్పుడు రైట్. అందుకని మనకు సూర్యుడి యొక్క అష్టోత్తరంలో ఉంటుంది, ఋగ్గ్రంథయే నమః, రుజు వర్తకాయ నమః, ఇలాంటి మంత్రాలు ఉంటాయి, నామాలు ఉంటాయి. ఇది వ్రతం అంటే, వ్రతం అంటే ఇందాక ఏమని చెప్పుకున్నాం, ఆల్వేస్ రైట్, అక్కడ తప్పులు జరగడానికి వీలేదు, స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది అలా, ఎప్పుడు వంకర టింకర లేకుండా. కుటిలము, కుటిలం అంటే ఇలా రింగు రింగులు చుట్టుంది అనుకోండి, దాన్ని కుటిల అంటారు, కుటిల కొంతల అని చెప్పి ఆడవాళ్ళని వర్ణిస్తూ ఉంటారు. కుటిల కొంతల అంటే అదేం చుట్టు కాదు, ఇలా రింగు రింగులుగా తిరిగిన జుట్టు కలది అని అర్థం. ఇలా చెవుల పక్క నుంచి ఇలా రింగు రింగులుగా వేలాడుతుంటుంది జుట్టు అలా. ఇదంతా కూడా సూర్యోపాసనలో ఈ రింగులు రింగులు ఏముండవు, స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ దేనికి గుర్తు, థియోసాఫికల్ లిటరేచర్లో మనకు ఒక పటం ఉంది, ఒక ఫిగర్, మ్యాప్, మ్యాప్ కాదు ఒక ఏమంటాం, కొన్ని సంఘటనలను వర్ణించే ఒక చిత్రం ఉన్నది. దాంట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, దాంట్లోంచి త్రీ అవుట్ పోరింగ్స్. ఆ త్రీ అవుట్ పోరింగ్స్ అనేది ఈ కిషోర్ మీకు అందరికి చూపిస్తాడు ఒకసారి, తర్వాత చూడండి. దాంట్లో రెండు ఇలాగా వేరే మార్గంలోంచి వస్తుంటాయి, కానీ ఒకటి ఒకే ఒక్కటి మటుకు స్ట్రైట్ లైన్ వస్తుంది. ఒకే ఒక్క స్ట్రైట్ లైన్ వచ్చేది ఏదైతే ఉందో అది సూర్యపథం. అది సూర్యుడి యొక్క పథం. సూర్యుడు అంటే విశ్వ ఆత్మ, సూర్య ఆత్మ జగతస్సు శస్య. సూర్యుడు అంటే సువతి కర్మాణి ప్రేరయితి సూర్య, మన మంచి ఆలోచనలు ప్రేరేపించేవాడు ఎవరైతే ఆయన సూర్యుడు, విశ్వ అంతర్యం ఆత్మసూర్యుడు అని చెప్తున్న ఆ సూర్యుడు యొక్క తేజస్సు గాయత్రి మంత్రం వల్ల మనం స్వీకరిస్తాం. స్వీకరించి మనం ఏది విధమైన నాకు ఇది కావాలి అని అడగకుండా, ఏ రకమైన వ్యక్తిగతమైన సంకల్పం లేకుండా మనం చక్కగా సాధన చేస్తాం. అప్పుడు మనం కిందటిసారి గాయత్రి చేతనా కేంద్రంలో కలిసినప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు, మనం విజ్ఞానం అయితే వచ్చిందోకి ఎప్పుడు వెళ్తాం, సూపరామెంట్లకి ఎప్పుడు వెళ్తాం, ఇంకో ఇల్లా వెళ్తాం, ధ్యానం చేస్తున్నంతసేపు, జపం చేస్తున్నంతసేపు, గురుదేవులు ఇచ్చిన సంకల్పం కాకుండా ఇంకేం పెట్టుకోకుండా చేస్తే వెళ్తాం, తొందరగానే వెళ్తాం, మళ్ళీ దానికి ఎక్కడో ఇంకో జన్మ పడుతుంది అనుకోక్కర్లేదు. అందుకని ఈ అనంతమైన ఈ సూర్యుడుగా కనిపిస్తున్న సత్యం యొక్క వెలుగు ఏదైతే ఉందో, ఈ వెలుగు రెండు రకాలుగా, అదేంటి వెలుగు రెండు రకాలుగా, వెలుగు రెండు రకాలంటే ఇప్పుడు హీట్ రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం, పావక అగ్ని రెండు రకాలుగా ఉంది, ఒకటి యాక్టివ్, రెండు పాసివ్. పాసివ్గా ఉన్నది మనలో బాడీలీ హీట్, ఇంటర్నల్ హీట్, అది కనపడదు 98.4 జనరల్. యాక్టివ్గా ఉండే హీట్ని ఏమంటాం, ప్రాణము అంటాం. అలాగే ఈ సత్యము అంటే భగవంతుడి యొక్క వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగే తన శరీరంగా గల సూర్యుడు కూడా యాక్టివ్గా పాసివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయన పేరు సావిత్రి, పాసివ్గా ఉన్నప్పుడు ప్రస్తుతం వద్దు, యాక్టివ్గా ఉన్న పేరు గురించి తెలుసుకుని సావిత్రి అనే పేరు. ఆ సావిత్రి అనే ఆ యాక్టివ్ అని రెండు మూడు సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మన శరీరంలో పావకాగ్ని యాక్టివ్గా ఉన్నప్పుడు దాని పేరు ప్రాణము. అలాగే ఈ విశ్వంలో సత్యము అయిన భగవంతుడి యొక్క వెలుగే తన శరీరంగా గల సూర్యుడి యొక్క యాక్టివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పేరు సావిత్రి. గాయత్రికే ఇంకో పేరు సావిత్రి అని చెప్తారు. అది యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రాణంగా పనిచేస్తుంది, పాసివ్గా ఉన్నప్పుడు మనలో ఎప్పుడు మన బుద్ధిని సన్మార్గం వైపు తెలియకుండా అలాగ ప్రచోదన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సూర్యుడి యొక్క ఈ సావిత్రి తత్వం మనలోకి అవతరింప చేయడానికి మాస్టర్ సావిత్రి దీక్ష ఇచ్చారు. కాబట్టి మహాప్రాణంతో మనం అనుసంధానం అవుతాం. ఈ సావిత్రి మానవుల్లో పనిచేయాలంటే నాలుగు శక్తులు దాంతో పాటు కలిసి పనిచేస్తుంటాయి. ఇలాగ ఎన్నో శక్తుల గురించి తెలుసుకోవడం ఎలాగా, అందుకే గురువు గారు ఏం ఇచ్చారంటే, పరమ పూజ్య గురుదేవులు గాయత్రి మంత్రం చేస్తూ దాంట్లో 24 శక్తులు ఉన్నాయి, ఈ 24 శక్తుల్ని మీరు అక్షర న్యాసం చేసుకుంటూ మీలో ధారణ చేసుకోండి అని ఇచ్చారు. ఎప్పుడైతే అవి ధారణ చేసుకుంటామో అప్పుడు ఈ సావిత్రి పనిచేస్తుంది, గాయత్రి పనిచేస్తుంది, సరస్వతి పనిచేస్తుంది. అది ఎలాగ అంటే, ఈ సావిత్రి మనలో పనిచేయడానికి మనకు సహకరించే దైవీ శక్తులు ఇంకొక నాలుగు ఉన్నాయి. అవి వరుణుడు, వరుణుడు మనం కలశస్థాపన చేసే ముందు వరుణ ఆవాహన అని చేస్తాం. ఓం వరుణాయ నమః, ఓం తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవో ద్విరుజుగం సమాన ఆయుః ప్రమోషీః అని మంత్రం చదువుతాం. వరుణం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, ఇలాగ వరుణుడిని పిలుస్తాం. ఈ వరుణుడు మనకి ఏం చేస్తాడంటే, పర్ఫెక్ట్గా ప్యూరిఫై చేసేటట్టుగా మనం మొత్తం అంతటిని ప్యూరిఫై చేసేస్తాడు. చేసేసి అనంతమైన దివ్య చైతన్యంతో అనుసంధానం ఏర్పరుస్తాడు మనకు. మన చైతన్యం ఎంతవరకు ఉంటుందంటే మన మెంటల్ బాడీ వరకు ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఎప్పుడైతే వరుణుడిని పిలిచామో మనం, మనలో ఉన్న వృత్రాసుడు అంటే దైవీ చేతనత్వం చుట్టలు చుట్టలు చుట్టుకుని ఒక రాక్షసుడి చేతిలో బందీగా ఉంది అంటే ఆ చుట్టలే మనలో ఉన్న కోరికలు, ఆ చుట్టలే ఉన్న మనలో స్వార్థపరమైన ఆలోచన, వీటిలన్నింటినీ వరుణుడు ఛేదించి ఆ భగవంతుడి వెలుగుని మన దగ్గరికి తీసుకొచ్చి ఆ వెలుగుతో మనం ఒకటే అయ్యేటట్టుగా మనం కూడా విశాలత్వం, వాస్త్ బృహత్, రథం, సత్యం, ఇవేవైతే వాటిలన్నింటినీ తీసుకొస్తాం. అలాగే ఇంకొక ఆయన మిత్రుడు, ఈ మిత్రుడు రావడం వల్ల మనకు హార్మనీ, ద రైట్ రిలేషన్షిప్, హ్యూమన్ రైట్ రిలేషన్షిప్స్, మనం ఏం మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా మిత్ర అనే శక్తి వల్ల వస్తాయి. ఇంకా ఆర్యమ, అలాగే భగ. ఈ భగ అనే ఆయన అమృత తత్వం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ గాడ్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా మనలో
ఈ శక్తులన్నీ కూడా మనకు పనిచేస్తూ మనల్ని అపరిమితత్వం వైపు నడిపిస్తారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని పరమ గురువులందరూ కూడా ఇచ్చిన, ఋషులందరూ ఇచ్చిన ఈ స్వస్తి వాచికం ఏదైతే ఉందో ఇది నిజం చేయడానికి ఈ దేవతలందరూ నిరంతరం రెడీగా ఉంటారు వ్యక్తిలో పనిచేయటానికి, వ్యక్తితో కలిసి పనిచేయటానికి. అందుకని ఈ న్యూ ఏజ్ మనం గోల్డెన్ ఏజ్ భూమి మీద స్థాపించాలంటే మనం దేవతలతో కలిసి పనిచేయాలి. దేవతలతో కలిసి పనిచేయకుండా మాత్రమే ఏం చేస్తామంటే కుదరదు. అందుకే మాస్టర్ ఏం చెప్పారంటే శ్రీరామకృష్ణ పరమహంసగా పరమ పూజ్య గురుదేవులు అన్నప్పుడు దేవతలందరూ ఈ భూమి వీటికి సంబంధించింది వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు. వాళ్ళందరినీ సాధనలో ఆయన సాక్షాత్కరించి చేసుకుని ఇక్కడ ఉండేటట్టు చేశారు. ఈ జన్మలో ఏం చేశారు, వాళ్ళందరికీ ఆహుతులు వచ్చేటట్టుగా చేశారు. చేసి మనము దేవతలు పరస్పరం భావ ఎంత అని ఏదైతే చెప్పుకున్నాం అలాగా యజ్ఞాలు విరివిగా జరిగేటట్టు చేశారు. ఈ 24 అక్షరాల్లో ఉన్న 24 ముఖ్యమైన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనల్ని ఈ సత్యంలో ప్రతిష్ఠించేవాళ్ళే. కాబట్టి విడివిడిగా ఎంతమందిని మేము చెయ్యాలంటే వీళ్ళు చేస్తున్న పనులు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఆ సత్యం వృతం బృహత్ నాలోకి అవతరించుగాక, వృతంభరా ప్రజ్ఞగా జగన్మాత నాలోకి అవతరించుగాక. అది పర్సనల్ కోరిక కాదు, స్వార్థం కాదు. ఎందుకు అంటే పరమ పూజ్య గురుదేవులు, పరమగని మాతాజీ, దాదా గురుదేవులు, అలాగే సమర్థ సద్గురు శ్రీ రామకృష్ణ గురుదేవులు, అఖండ సత్తాలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్న భూమిపై స్వర్గావతరణ అనే మహాసంకల్పాన్ని సాకారం చేసే దాంట్లో నేను ఒక లోకసేవకుడుగా పనిచేయటానికి నన్ను తీర్చిదిద్దు అని మనం ఒక విన్నపం, ఒక అర్జీ పెట్టుకుంటున్నాం. ప్లీజ్ కన్సిడర్ మై లెటర్, ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అని చెప్పి ఒక అప్లికేషన్ పెడుతున్నాం. ఆ అప్లికేషన్ అలా పెట్టి అదే సంకల్పంగా మనం ఎప్పుడైతే గాయత్రి మంత్రం చేస్తామో అప్పుడు ఈ దేవతలందరూ మన మీద వాళ్ళ వాళ్ళ దివ్యమైన అనుగ్రహాన్ని వర్షించి మనల్ని అందరినీ ఆ సూప్రామెంటల్ స్టేజ్లోకి ఉద్ధరిస్తారు. అలా అందరికీ జరుగుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిం మహిభ్యో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత వర్జన్య పృథ్వీ సస్యజాలిని తేజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాః. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః స్వధనాః సంతు, జీవంతు సర్వాంశనం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం.